పైగా తాను వెళ్ళక ముందే అందరూ ఉన్నారట అక్కడ. అంటే ఈరోజు మీకోసం కొత్తగా నేను కనబడినవాడిని కానయ్యా, ఎప్పుడెప్పుడు బ్రహ్మవేత్తల వాళ్ళని తపన పడతారో అటువంటి వారికి నేను తప్పకుండా అనుగ్రహిస్తానని చెప్పడానికే ఈయన వెళ్లే ముందే చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురువ గురుస్తు మౌనవ్యాఖ్యాన శిష్యాస్తు చిన్న సంశయ అన్నట్లుగా వృద్ధలు మధ్య కనబడ్డారట. ఆయన ముందు వెళ్లేటప్పటికి వీళ్ళు కూడా పరమశాంతిని పొందారు. ఆయన చూడడంతోనే వీళ్ళకి సమాధానం లభించిపోయిందిట. ఇది ఎలాగండి అంటే, మనం చీకటిని తట్టుకోలేక దీపం వెలిగిస్తే ఆ దీపం వెలిగించడంతోనే అంధకారం పటాపంచలవుతుంది. అలాగా స్వామి యొక్క సాక్షాత్కారం చేతే వీరికి సమస్తములైనటువంటి సందేహముని తిరిగి సమాధానం లభించింది. అందుకే సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. ఎందుకంటే శివం అంటే అర్థం ఏంటి? ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతమని మాండూక్యోపనిషత్తులో మాట. అందుకే శివం అంటే ప్రపంచోపశమం శాంతం. ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత ఏది ఉంటుందో ఆ శాంతస్థితి. ప్రపంచోపశమం అంటే ప్రపంచం నశించిపోయింది కాదు, ప్రపంచ దృష్టి నశించిన తర్వాత ఏ పరమాత్మతత్వం మిగిలి ఉంటుందో ఆ పరమాత్మతత్వమే శివం. దాని పేరు శివం. కనుక ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వం పేరు శివం. శివ అనే శబ్దమే నేరుగా బ్రహ్మమును తెలియజేస్తాను. ఆ బ్రహ్మజ్ఞానం ఇవ్వడమే శివజ్ఞాన ప్రదాయిని అని అర్థం. అలాంటి శివజ్ఞాన ప్రదాయిని కనుక సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఆ తల్లి స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అన్నాం. ఇక్కడ దక్షిణామూర్తి రూపిణి అనేటప్పుడు అమ్మవారికి ఎలా వర్తిస్తుంది అంటే, దక్షిణామూర్తికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు మనం చూసినట్లయితే, స్ఫటిక రజిత వర్ణం మౌక్తికి మక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రా కరాబ్జై దదత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విదుత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే అని నమస్కారం మనకి దక్షిణామూర్తి మంత్రానికి ధ్యాన శ్లోకంగా చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉన్నాడు ఆయన అంటే, స్ఫటిక రచిత వర్ణం, స్ఫటికమవలే ఉన్నాడు. ఇంకా తల్లదనం కోసం మనకు అర్థం కావడానికి రజితం చెప్పారు, కానీ స్ఫటిక రచిత వర్ణమని స్ఫటిక రజిత వర్ణమని రెండు పాఠాంతరాలు కనిపిస్తున్నాయి మనకి. కానీ స్ఫటిక రచిత వర్ణం స్ఫటికము వలె స్వీకరించినటువంటి వర్ణం అది. ఇది శుద్ధ స్ఫటిక తత్వం దేన్ని తెలియజేస్తుందంటే, ఏ వికారములు లేనివాడు. అందుకు స్ఫటిక విగ్రహుడు ఈశ్వరుణ్ణి శుద్ధ స్ఫటిక సంకాసం అనే ప్రార్థిస్తాం మనం. ఆయన తత్వమే అది, శుద్ధ స్ఫటిక సంకాసం. అసలు శివుడు అంటేనే త్రిగుణాతీతుడిని అర్థం. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత తత్వమే శివుడు. ఆయనకి ఏ వికారములు లేవు. ఆ నిర్వికార స్థితిని తెలియజేస్తుంది ఆయన వర్ణం. కనుక తెల్లగా ఉన్నట స్ఫటిక రచిత వర్ణం. మౌక్తికీయం అక్షమాల, చేతిలో అక్షమాల పట్టుకుని ఉన్నాడు. అక్షమాల అంటే అక్షరమాలని మనం అనేక మాలు చెప్పుకున్నాం. అది ముత్యాలతో చేసినటువంటి అక్షరమాల. అది మళ్ళీ శుద్ధమైన సత్వగుణాన్ని తెలియజేస్తూ ఆ అక్షర శక్తి చెప్తున్నది. అంటే మామూలు అక్షరాలు కాదయ్యా, శుద్ధమైనటువంటి విద్యని తెలియజేసే అక్షరములు. వాటిని మాలగా పట్టుకున్నాడు ఆయన. ఇంకొక చేతితో మౌక్తికి మక్షమాలాం అమృత కలశ, అమృత కలశ అని పట్టుకున్నారు. విద్యా, విద్య అంటే పుస్తకం. ఇక్కడ జ్ఞానముద్రాహ కరాబ్జై, పుస్తకము జ్ఞానముద్ర అంటే అక్షమాల, అమృత కుంభము ఇటువైపు ఏమో పుస్తకము, ఇంకొక చేతితో చిన్ముద్ర. ఈ నాలుగు ధరించి ఉన్నట్టు ఆయన. ఈ నాలుగు ధరించి ఆయన ఉన్నాడు అని మీరు అనుకుంటే ఇక్కడ అమ్మవారిని చూడండి. ఈ నాలుగు ధరించి ఆమె ఉన్నది అని తెలుస్తుంది. ఆయన ఏమిటో అవే. అది అక్కడ అయ్యా అన్నాం, ఇక్కడ అమ్మ అన్నాం, కానీ ఇద్దరు కారు. అది తెలుసుకోవడానికి ఈ బ్రహ్మ విద్యాధిదేవత అయిన దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆదిశంకరుల వారు శృంగగిరిలో సాక్షాత్కరించుకుని ఆ శృంగేరి యందు ప్రతిష్ఠ చేసి ఈ తల్లి శారద అని చెప్పారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే గాని నేను రచించిన శారద మీకు అర్థం కాదు నాయన, అందుకే ఆ తల్లి దయ పొందండి అని ఒకవైపు ఆరాధ్య శారదని ఇంకొకటి అధ్యయన శారదని మనకిచ్చారు. ఆరాధ్య శారద శృంగగిరిలో నిలిచిన ఉంది. అందుకు ఆ శారదమ్మ దక్షిణామూర్తి స్వరూపం, బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లిని ప్రార్థిస్తే ఏమొస్తుంది? పరమ ప్రయోజనమైన బ్రహ్మ విద్యనిస్తుంది. బ్రహ్మ విద్య వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాటి గురించి చెప్పక్కర్లేదు కదా. దాని గురించి గీతలో పరమాత్మ చెప్పినట్టు సర్వత సంప్లుతోదకే అన్నారు ఆయన. మహానది వచ్చిందనుకోండి, ఈ చలమలో నీళ్లు మనకున్నాయా కుండలో నీళ్లున్నాయా అని ఆలోచిస్తామా? అది రానంత వరకే కుండలో నీరు, పిడతలో నీరు, పంపులో నీరు. మహానదే ఉంటే ఇంకేం కావాలండి? అందుకే బ్రహ్మ విద్య లభించితే అన్ని పుణ్యములైపోతాయి అక్కడ. అందుకే పరిపూర్ణమైన విద్యనే ఇచ్చినవాడు ఆయన అన్ని విధాలా. ఇక్కడ పరం బ్రహ్మస్వరూపిణి అయిన దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి వారి ఇద్దరు యొక్క ఆ సమన్వయం చెప్తున్నాం. ఆ సమన్వయానికి చెప్తూ ఈ కథలో ఒక చమత్కారం చెప్తోంది పురాణం. ఈ కథను చెప్పే పురాణం అదేమిటంటే, వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఇద్దరిని చూసి ఈయన సంసారంలో ఉన్నాడు అనుకున్నారు, ఇక్కడ ఒక్కడిని చూసి ఒంటరిగా ఉన్నాడు కదా అని వచ్చారట. కానీ దగ్గర కూర్చుంటే జ్ఞానం అర్థమైంది, అక్కడ ఇద్దరైనదే ఇక్కడ ఒక్కడిగా కనిపించింది అన్నారు. అందుకే అది ఒక్కరి రూపం కాదయ్యా, ఇద్దరు ఒక్కటైన రూపం. మరి అక్కడ ఒక్కడిద్దరైన రూపం, ఒక్కడిద్దరైనా ఇద్దరు ఒక్కరైనా ఒక్కరే కదా అది వాళ్ళకి అవగాహన కలిగింది. అలా ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే ఆయన కుడి చెవికి మకరకుండలు ఉంది, దక్షిణామూర్తి రూపంలో చూడండి. ఇక్కడ చక్కగా ముద్రించారు ఆహ్వాన పత్రాన్ని, ఎంత అద్భుతంగా అంటే మన ఇంట్లో పటం పెట్టుకోవచ్చు. గురు పరంపర అంతా అందులో ఉంది. ఇటువైపు దక్షిణామూర్తి, ఇటు దక్షిణామూర్తి రూపిణి, ఇటు శంకరుల వారు, భారతీతిద్దుల వారు. అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ధ్యానయోగ్యమైన మూర్తి అది. ఒకవైపు కుడి చెవికి మకరకుండలు ఉంది, ఎడమ చెవికి తాటంకం ఉంది. మకరకుండలం పురుషుడి యొక్క శ్రవణ భూషణం, తాటంకం స్త్రీ యొక్క శ్రవణ భూషణం. ఈ రెండూ ధరించాడు అంటే అర్థం ఇక్కడ కూడా అర్ధనారీశ్వర స్వరూపమే అది, అది చెప్పడం. అందుకే అక్కడ ఇద్దరైనా ఇక్కడ ఒక్కడైనా ఇద్దరం ఒక్కటేనాయనా అనే జ్ఞానం కలిగించాడు. పైగా వామం దక్షిణం అని రెండుంటే వేరే విషయం. అందుకే దక్షిణ వామ, మరి దక్షిణామూర్తి అని అంటున్నాం కదా, కొంచెం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఎడమని వామమని, కుడిని దక్షిణమని అంటూ ఉంటాం. ఎందుకంటే కుడికి ఉన్న సమర్థత ఎడమకుండదు. అందుకే ఎవడైనా బాగా మనకు సహకరిస్తే వాడు కుడిభుజం లాంటి వాడండి అంటాం. కుడుకున్న శక్తి వేరు. అంతేకాదు దక్షిణాక్షి ఉపాసనా విద్య కూడా మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఈ కుడి కంటికి సంబంధించిన ఒక రహస్య విద్య అది. కనుక దక్షిణానుకున్న శక్తి వేరు, కుడుకున్న శక్తి వేరు. ఇక్కడ వామ అంటే ఎడమ అని అర్థం. ఇక్కడ అమ్మవారి పరంగా వామ, అయ్యవారిలో వామ ఆవిడ, దక్షిణం ఆయన. ఇద్దరు అని చూస్తే, ఇద్దరని చూసినప్పుడు వామం ఆవిడ, దక్షిణం ఆయన. వామం అని ఎందుకన్నారు ఆవిడ్ని? వమన ధర్మం కలది వామం. వమనము అంటే వెళ్ళగ్రక్కుట అని అర్థం. ఆ దక్షిణామూర్తిలో ఏ దక్షిణ ఉందో, దక్షిణ అంటే అర్థం ఏంటండి తాంబూలంలో పెట్టేచ్చేది అని కాదు ఇక్కడ అర్థం. అది కాదని కాదు, దాని అర్థం దానికి ఉంది. కానీ దక్షిణ అంటే సమర్థుడు అని అర్థం. దక్షిణ దక్షిణ క్షమిణాం వరహ అని మనకి విష్ణు శాస్త్రంలో కనిపిస్తుంది. అలాగే దక్షిణాభిముఖంగా వెళుతున్న దక్షిణుడు హనుమంతుడు అని సుందరకాండలో ఆయన లంఘనం చేసినప్పుడు వాల్మీకి దక్షిణ అని హనుమంతుడికి వాడారు. అంటే అక్కడ అర్థం సమర్థుడు అని అర్థం అనమాట. కనుక దక్షిణ అంటే సమర్థుడు, తన సమర్థతని బయటికి వ్యక్తం చేశాడు గనక వామం అయింది. బయటికి దేని ద్వారా వమనం చేశాడు? శక్తి ద్వారా వమనం చేశాడు. కనుక శక్తిని మనం వామమని, శక్తి మంత్రుణ్ణి దక్షిణమని అంటున్నాం. అది ఆయన లోపల ఉన్నప్పుడు, బహిర్గతం కానప్పుడు, అంతర్గతమైనప్పుడు, తద్వికారాలకి అతీతంగా ఉన్నప్పుడు ఆయన దక్షిణ అని అన్నాం. సృష్టిగా వ్యక్తమైనప్పుడు, సృష్టిలో ఉన్నవన్నీ ఆయన విభూతులే. కనుక విభూతులన్నీ వామముగా చెప్పబడుతున్నాయి. విభూతులన్నిటికీ మూలమైనటువంటి ఆత్మతత్వం ఏదిందో అది దక్షిణ అని చెప్పబడుతున్నది. కనుక దక్షిణ అంటే సమర్థుడు అని అర్థం అండి. సమర్థత అంటే ఏమిటి? ఇందాకే మనం ఒక విషయం స్పృశించి వదిలాం, ఏకాగ్రంగా ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. సమర్థత అంటే జ్ఞానము. సమర్థన అంటే జ్ఞానమే. కనుక దక్షిణామూర్తి అంటేనే జ్ఞానమూర్తి అని. సమర్థత ఎవరికి దేనిలోనైనా సమర్థత ఉండాలి, ఏ విద్యలోనైనా సమర్థత. నైపుణ్యము అంటే ఇంకా మీకు అర్థమవుతుంది. ఏ విద్యలోనైనా చిట్ట చివరికి ఒక కుమ్మరి వాడికి కుండలు చేయడంలో నైపుణ్యం ఉండాలి. అది ఎలా తయారు చేయాలి, ఎవరిచ్చాడు వాడికి? ఆ బుద్ధిలో స్ఫురణ రూపంలో తన జ్ఞానం ఉంటేనే వాడు తయారు చేయగలుగుతున్నాడు. కనుక సృష్టిలో మన నుంచి వ్యక్తమయ్యే ఏ విద్యకైనా దానికి సంబంధించిన జ్ఞానము స్ఫురణలోకి రావాలి, వస్తేనే మనం చేయగలం. కనుక సమస్తమైన జ్ఞానములు ఎవరివో ఆయన దక్షిణామూర్తి, సమస్త జ్ఞానములు. కనుక సృష్టిలో పరావిద్యకు కానీ అపరావిద్యకు కానీ ఏకైక గురువు దక్షిణామూర్తి. ఆయన్ని ఉపాసిస్తే ఏమొస్తుందండి? దక్షిణత్వం వస్తుంది. అది దాక్షిణ్యం అంటే సమర్థత. సమర్థత వస్తుంది, సమర్థత ఇస్తాడు. ఏ విద్యకు కావలసిన సమర్థత ఆయన ఇస్తాడు. ఇలాంటి దక్షిణామూర్తి క్షేత్రములు ఎన్నెన్ని ఉన్నాయి అంటే ప్రధానంగా చాలా చాలా ఉన్నాయి. అసలు శివుని యొక్క పరమస్వరూపం దక్షిణామూర్తి స్వరూపమే. అయితే మన ఆంధ్రదేశం వైపు మనం ఆలోచిస్తే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం దక్షిణామూర్తి క్షేత్రం, జ్ఞానప్రధాన క్షేత్రం. రెండవది గుంటూరు దగ్గర ఉన్నటువంటి త్రికూటేశ్వరాలయం, దీన్ని కోటప్పకొండ అని అంటాం మనం. అది కూటం, అది త్రికూటములు కలిసినటువంటి చోటది, అంటే త్రిపుటి ఏకత్వం సిద్ధించే స్థానం అది. అక్కడ శివుని యొక్క స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం, అది అక్కడున్న వైశిష్ట్యం. దక్షిణం అంటే ఆయన ఒక్కడే ఉంటే దక్షిణం, ఆవిడతో పాటు ఉంటే వామం. మరి ఆవిడ లేకుండా ఆయన ఉండడు కదా, అంటే ఆవిడప్పుడు అంతర్గతమై ఉంది ఆయన ఎందు అని అర్థం. అలా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపం కోటప్ప కొండలో మనకి గోచరిస్తుంది. ఇలాగే కాళహస్తి అన్నం. అంతేకాదు, ఒకనాడు కాశీక్షేత్రంలో ఒక అనుభవం జరిగింది. దక్షిణామూర్తి తత్వం చెప్పిన రోజున, అంటే శివతత్వం చెప్తూ ఒకరోజు దక్షిణామూర్తి తత్వం చెప్పడం జరిగినది. ఆ సమయంలో ఆ తత్వమంతా ఆయన తర్వాత భోజనాలయ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక యతీశ్వరుడు వచ్చాడు అక్కడికి, మన తెలుగువారు ఆ యతీశ్వరుడు. ఆయన తీసుకొచ్చి ఎవరో పరిచయం చేశారు. అక్కడ దక్షిణామూర్తత్వంపై ఉపన్యాసం జరిగిందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కానీ ఆయన ఒక మాట అన్నారు, మీరు విశ్వనాథుడిని చూశారు కదా, ఆయన ఏ దిక్కు తిరుగున్నాడు అని అడిగారు. చూసొచ్చాం కానీ పరిశీలించలేదు. అందులో శివలింగానికి దిక్కేంటండి, సర్వదిక్కులను చూసేదే శివలింగం. అయితే మనం దిక్కుని ఎటు దిక్కు వైపు చూస్తోంది శివలింగం అనేది ఎలా పోల్చుకోవాలంటే నందిని బట్టి పోల్చుకోవాలి. అప్పుడు నంది ఎక్కడున్నది అంటే నంది ఉత్తరాభిముఖంగా ఉంది. నంది ఉత్తరాభిముఖంగా ఉంది అంటే శివుడు ఎటు చూస్తున్నాడు, దక్షిణాభిముఖంగా చూస్తున్నాడు. కనుక కాశీ విశ్వనాథుడు అంటే దక్షిణామూర్తి స్వరూపమయ్యా అని చెప్పారు. అంత దగ్గర చెప్పారు. ఎందుకంటే కాశీ విశ్వనాథుడు దక్షిణామూర్తి స్వరూపం గనకనే అక్కడ ఎవరు మరణించినా మరి పుట్టరు అని విషయం. అక్కడ అంటే దక్షిణామూర్తి స్వరూపం గనక ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో, రుద్ర తారక బ్రహ్మం వ్యాచష్టే అని ఉపనిషత్తు చెప్తోంది. రుద్రుడు తారక బ్రహ్మమును చెప్తాడు చెవిలో అని. అయితే చెవిలో చెప్తాడు అంటే మంత్రం చెవిలో గురువుగారు చెప్తే మనం ఏం చేయాలి, జపం చేయాలి. అది మనలాంటి వాళ్ళకి ఒక లౌకిక గురువు చెప్తే జరిగే విషయం. కానీ రుద్రుడు అంతటి వాడు చెవిలో చెప్పాడంటే ఇక జపం చేయక్కర్లే, వెంటనే సిద్ధి. అదే అక్కడ విశేషం. కనుక ఆయనే వచ్చి చెవిలో ఊదితే ఇంకేముందండి. అక్కడ తారక బ్రహ్మ వ్యాచష్టే అంటే రకరకాల వ్యాఖ్యానాలు చేశారు పురాణకర్తలు వారందరూ కూడా. కొందరు రామమంత్రమే అని కొందరు, కొందరు పంచాక్షరి చెప్తాను కొందరు. ఇంకా వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడానికి కావాల్సిన సరుకు ఉంది మనకి. అందుకు రామ పంచాక్షర ఏది అని. కానీ ఆయన ఏం చెప్తాడు మనకు తెలిస్తే, ఆ ఎవడికి చెప్పాడో వాడికి తెలుస్తుంది, మనకేం తెలుస్తుందండి. ఏ జీవుడికి ఏది తారకమో ఆ పరమేశ్వరుడికే తెలుసు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, ఏ జీవుడికి ఏది తారకమో ఆయనకే తెలుసు, మనం కాదు. తారకం అంటే అర్థం ఏమిటి, తరింపు చేసే తారకం. అది బ్రహ్మ విద్యే తారకం, మనల్ని సంపూర్ణంగా తరింపు చేసేవాడు ఆయన. అందుకే నమః ప్రతరణాయ చోత్తరణాయ చ, ప్రతరణాయ ఉత్తరణాయ రెండు చెప్పారు అక్కడ. బాగా దాటించేవాడు, ఉత్కృష్టముగా దాటించేవాడు. ఏమిటండి, ఏదో దాటించేవాడిని ఒక్కడ చెప్తే చాలు కదా, రెండేమిటి. ఆయన తారకస్వరూపుడు అని చెప్తూ చెప్పిన మంత్రం ఇది, ప్రతరణాయ చోత్తరణాయ చ. అంతకుముందే నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివా శివతరాయ నమ తీర్థాయ చ కుల్యాయ చ నమ పార్యాయ చ వార్యాయ చ నమ ప్రతరణాయ చోత్తరణాయ చ. అక్కడ వస్తోంది ఇది, అక్కడ తారాయ ఇక్కడ ఉత్తరణాయ, ఈ రెండిటికి సంబంధం చూడండి. తార ఉత్తర ఏమిటి ఇందులో ఉన్నటువంటి విషయం, ప్రతరణ ఉత్తరణ రెండు చెప్తున్నాడు ఇక్కడ. అంటే జీవులు తరించాలి, ఎన్ని రకాలుగా తరించాలో తెలుసా మనకి. మోక్షాలు కూడా చాలా ఉన్నాయట. ఏంటంటే ఎన్ని మోక్షాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. మరి ఈరోజు కష్టం వచ్చింది, దానిలో మనం బంధింపబడి బాధపడుతున్నాం, మరి దాని నుండి విడుదల కావాలి కదా, తప్పకుండా. అది అంటే జైల్లోనే ఉన్నాడు, గొడుసు కట్టేశారు, గొడిసిప్పారు, కానీ జైలు ఇంకా పోలే, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎన్ని ఏడుపులు ఉన్నాయో, ఇది పెద్ద ఏడుపు ఒకటి ఉంది, ఆ ఏడుపు పోగొట్టేవాడు ఎవడు ఉండడు. ఈ చిన్న చిన్న ఏడుపులు కూడా పోవాలి కదా మనకి, అవి కూడా పోగొట్టాలంటే ఆయనే అనుగ్రహించాలి మనకి. ప్రతరణాయ చోత్తరణాయతలో అర్థం జీవుడికి ఉపాధులు లేకపోతే ధరించలేడు వాడు. కనుక ఆ నిరంతరం ప్రసరించేటువంటి జనన మరణ రూపమైన సంసార ప్రవాహంలో వాడిని ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి తీసుకువెళుతూ తగిన అర్హతకు వచ్చే వరకు తీసుకొస్తూ ఉంటాడు. అలా తీసుకువస్తూ తీసుకువస్తూ చిట్ట చివరికి మరి వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా కవిల్యాన్ని ఇస్తాడు. అందుకు రెండు దాటింపులు చెప్పాడు అక్కడ. జీవుణ్ణి అప్పటి స్థితి కంటే పై స్థితికి అంచెలంచెలుగా తీసుకువెళుతూ క్రమంగా పరిపూర్ణమైన కవిల్యాన్ని ఇచ్చేవాడు వాడి స్థాయి బట్టి. అది పరమేశ్వరుని అనుగ్రహం. కనుక బ్రహ్మ విద్యా స్వరూపుడు అంటేనే శివుడు, అందుకే నమస్తారాయ అన్నారు. బ్రహ్మ విద్యా స్వరూపుడు. ఆ బ్రహ్మ విద్య ఏమిటి అనడానికి పంచాక్షరియే బ్రహ్మ విద్య అనడానికి ప్రమాణం అక్కడే నమస్తారాయ వెంటనే నమశివాయ వస్తోంది మనకి. అందుకే అది అంటే కాదని కాదు, రామ అంటే అది కాదని అంతకంటే కాదు. కనుక ఏ జీవుడికి ఆయనేం చెప్తాడో మనకేం తెలుసండి. నాదమే రుద్రుడు, ప్రణవమే రుద్రుడు. ఆ రుద్రుడు అక్కడ చెప్తున్నాడు, అలా అనుగ్రహిస్తాడు. కనుకనే కాశీక్షేత్రాన్ని దక్షిణామూర్తి క్షేత్రం అని మనం అంటున్నాం. ఇక కాళహస్తి క్షేత్రం ఉంది, అది దక్షిణామూర్తి క్షేత్రం. దీనికి సంబంధించి ఏ విధంగా ఆవిర్భవించాడు అని మన విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మనకి ఆదిమ గురువు పరమేశ్వరుడు అన్నాం, బ్రహ్మగారన్నాం, బ్రహ్మగారి మనస్సు నుంచి వచ్చిన వశిష్ఠులు వారు ఉన్నారు. ఆయన మనం నారాయణం, పద్మభవం, వశిష్ఠం అంటున్నాం ఇక్కడ. అసలు అందరికీ గురువైన వాడు ఆ దక్షిణామూర్తి అంటూ శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంజాదయ ప్రాచీనా గురవోపి ఎస్య కరుణాలేసాద్గతా గౌరవం తం సర్వాది గురుం మనోజ్ఞమ వపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచిత ముగ్ధపాణిలం చిత్తే శివం కుర్మహే అని స్తోత్రం చేశారు. శ్రీకాంత ద్రుహిణ, ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు, శ్రీకాంత ద్రుహిణ ఉపమన్యు తపన అంటే సూర్యభగవానుడు, స్కంద సుబ్రహ్మణ్యుడు, ఇంద్ర ఇంద్రుడు, నంది మొదలైన వారి అందరందరూ ప్రాచీన గురువులు అందరూ కూడా ఎవరి కరుణాయ లేశం వల్ల గౌరవాన్ని పొందుతున్నారో, గౌరవము అంటేనే గురుభావం అని అర్థం, గురుభావాన్ని పొందుతున్నారో అటువంటి సర్వాది గురువుని మందస్మితంతో శోభిస్తున్నటువంటి వాడు చిన్ముద్రను ధరించినటువంటి స్వామిని నమస్కరిస్తున్నాను. కనుక ఈ ప్రవచనంలో మనకు ముఖ్యంగా దక్షిణామూర్తి మూర్తి మనకు బాగా పట్టేయాలి మనస్సుకి. అందుకు దక్షిణ అంటే సర్వసమర్థుడు. ఆయన సమర్థత ఏమిటి? సృష్టి స్థితిలన్నీ చేయడమే ఆయన సమర్థత. ఆయన సమర్థత ప్రపంచం చూస్తే కనిపిస్తోంది. ఎంత కాలం నుంచి ఈ జగత్తుని ఎలా సృష్టి చేస్తున్నాడు, ఎవరి వల్ల కానిది, ఈ సృష్టి స్థితి లయలన్నీ ఎవరు చేస్తున్నాడు, ఆయన ఈశ్వరుడు. ఈ సర్వశక్తి మంత్రుడు గనక దక్షిణ అని. ఈ సర్వశక్తిమత్వం అంతా ఒక రూపం కడితే దక్షిణామూర్తి. కానీ దక్షిణామూర్తి అంటేనే సర్వసమర్థతామూర్తి అని అర్థం. ఆయన ఉపాసించిన వారికి వారికి కావలసిన సమర్థత వారికి అందజేస్తున్నాడు. ఎందుకంటే బుద్ధికి ప్రచోదనం కలిగించడమే దేవత యొక్క ప్రధాన లక్షణం. అందుకు ఆయన్ని ఆరాధించిన వారికి వారి బుద్ధిని ప్రచోదనం కలిగించి సమర్థవంతుల్ని చేస్తున్నాడు. ఇది దక్షిణామూర్తి నామంలో ఉన్న ఒక అర్థం. ఇంకొకటి, భౌతికంగా మూర్తిని మనం పరిశీలించి చూస్తే దక్షిణాభిముఖి అని అర్థం. దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు ఆయన. శివుడు దక్షిణాభిముఖంగా కూర్చుంటే దక్షిణామూర్తి అని పేరు. ఆయనకి ఎన్నో ముఖాలు ఉన్నాయి కదా, దక్షిణం వైపు తిరిగిన ముఖం గురించి చెప్తున్నారు ఇక్కడ. దీనికి మనకు స్వయంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తే నమాం పాహి నిత్యం అని మంత్రం కనబడుతుంది. ఓ రుద్రా, నీ యొక్క దక్షిణ ముఖం ఏదైతే ఉందో దానితో మమ్మల్ని అనుగ్రహించన్నారు. ఎందుకు దానితో అనుగ్రహించాలంటే బ్రహ్మ విద్యా ప్రదానం చేసే ముఖం అది, దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ముఖం. అంటే ఉత్తరంలో ఆయన కూర్చుంటేనే ఆయన దక్షిణాభిముఖుడు అవుతున్నాడు. ఉత్తరంలో ఆయన కూర్చుంటాడు, దక్షిణాభిముఖంగా చూస్తాడు అప్పుడు. అందుకే దక్షిణాభిముఖంగా చూస్తాడు గనక దక్షిణామూర్తి అని మనకి శిల్పశాస్త్రంలో చెప్పబడుతున్నది. మనం శివాలయాలకు వెళితే మంచి సంప్రదాయబద్ధంగా ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణమైన శివాలయాలకు వెళితే మన ప్రదక్షిణ క్రమంలో వచ్చేటప్పుడు సరిగ్గా ఉత్తర భాగాన దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ఇది మీరు శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో వాటిలో కూడా పరిశీలించవచ్చు. ఈ దక్షిణామూర్తికి ఎన్ని రూపాలు ఉన్నాయంటే ఒకటి మనం చెప్పుకున్నాం ఇందాక, అది చెప్తూ ఏమన్నారు, విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే అనేక మార్లు ఆవిర్భవించాడండి. సనకాదులకు ఒకలా కనబడ్డాడు, బ్రహ్మకు కనబడ్డాడు. ఎందుకంటే మంత్రములు ఎన్నో ఉన్నాయి, మంత్రానుగుణమైన దేవతామూర్తులు ఉన్నాయి. దక్షిణామూర్తి మంత్రమే కదా, దక్షిణామూర్తి మంత్రములు ఉన్నాయి, అనేక మంత్రములు ఉన్నాయి దక్షిణామూర్తి స్వరూపంలో. అందుకు అనేక రకాలుగా కనబడతాడు. అంటే బ్రహ్మ విద్య ఇచ్చేవాడు ముందు లౌకికంగా ఎన్నిన్ని ఇవ్వాలో మనకి తత్ ప్రాధాన్యతను బట్టి ఆ బీజాక్షరాలు దానిలో కలిపారు ఋషులు. ఆ బీజాక్షరాలు కలపడం బట్టి మంత్రంలో అక్షరం మారితే దేవత రూపం మారుతుంది. ఎందుకంటే శబ్దము యొక్క స్పందన చేత దేవత ఆవిర్భవిస్తాడు. ఇది బాగా తెలుసుకోవాలి. అసలు దేవత అంటే అవగాహన లేక మనకి ఈ దేవుళ్ళు ఏమిటి అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్గా నిర్గుణతత్వం గురించి మాట్లాడే వాళ్ళు సగుణాన్ని తక్కువగా చూడటం కూడా కనిపిస్తుంది. కానీ మనకు ఎంతవరకు విగ్రహ స్పృహ ఉంటుందో అంతవరకు విగ్రహాలను ఆరాధించవలసిందే. విగ్రహం అంటే శరీరం, శరీర స్పృహ ఉంది, కోపాలు తాపాలు అన్నీ ఉన్నాయి కదా. కనుక మన స్థితి ఏమిటో మనం తెలుసుకుని మాట్లాడాలి. పెద్ద పెద్ద మాటలు ఊరికనే వల్లించరాదు. శంకరుల వారే చెప్పారు, ఒట్టినే సడన్గా పెద్ద మాటలు వద్దన్నాడు. అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మమవ్యయం అహం బ్రహ్మాస్మయో బ్రియాత్ తస్య జివ్వా వికర్తయత్ అన్నాడే. సరిగ్గా వృత్తి విలయం చేయకుండా, ఇంద్రియ వృత్తులు మనోవృత్తుల్ని పరమాత్మ యందు లయం చేయకుండా, అవ్యయమైన బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకోకుండా అహం బ్రహ్మాస్మిని ఎవడంటాడో వాడు నాలుగు కత్తిరించాలని చెప్పాడు మహానుభవుడు. కనుక ఊరికనే పెద్ద పెద్ద మాట్లాడడం కాదు, ముందు ఆ ధ్యానాదులు సిద్ధించాలా, ఆ భగవంతుని యొక్క దివ్య రూపం. అందుకే గురువుగారు ఏ మార్గాన్ని నిరసించలేదు, తన మార్గముల ద్వారా అటు వెళ్ళు అని చెప్తున్నారు. అలా పరమేశ్వరుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ రూపం ఎవరెవరికి ఎలా గోచరించింది అనేటప్పుడు ఇన్ని వస్తూ ఉంటాయి. మంత్రాది దేవతలు అని ఉన్నారు, మంత్రమే దేవత అని వైదిక శాస్త్రం చెప్తోంది. మంత్రమే దేవత, దేవత యొక్క శబ్దరూపమే మంత్రము. కనుక మంత్రం వేరు దేవత వేరు కాదు, మంత్రమే దేవత యొక్క శబ్దరూపం. దానిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఏది ఉందో అది తేజోమయమైన ఆకృతి. ఈ శబ్దరూపాన్ని బాగా ఎవడు తన్మయం చేసుకుని తాదాత్మ్యం పొందుతాడో వాడికి ఆ తేజోమయ ఆకృతి దర్శనమిచ్చి ఇస్తుంది. అది దేవతా సాక్షాత్కారం. ఇది ఉంటాయన్నమాట. కనుక ఆ దివ్య విగ్రహానికి ఈ మంత్రస్వరూపంలో వచ్చే చిన్న చిన్న బీజాక్షముల తేడాలో రూపాలు మారుతుంటాయి. లేకపోతే గణపతి మూర్తులు ఎన్నున్నాయో, దక్షిణామూర్తి రూపాలు ఎన్నున్నాయో, ఎందుకంటే ప్రధాన మంత్రం ఒకటి ఉంటున్నా దానికి కొన్ని బీజాక్షాలను ఋషులు కలిపి వాళ్ళు ఉపాసన చేయడం వల్ల ఆ మూర్తులుగా ఆయన గోచరించాడు. అందుకు అందరికీ ఒక్కలాగే కనబడ్డాడని చెప్పడానికి లేదు. మద్రాసులో కపాలీశ్వరాలయం ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో సరిగ్గా మీరు ఆ ఉత్తర గోపురం వైపు చూస్తే దక్షిణాభిముఖంగా కూర్చున్న దక్షిణామూర్తులు మొత్తం 7 మంది కనిపిస్తారు. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. 7 మూర్తులు వేరువేరుగా ఉంటాయి. ఏమిటి ఇన్ని రకాలు సృష్టించారు అంటే అన్ని మూర్తులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే దానికి మంత్రశాస్త్రం పరిశీలిస్తే అన్ని మంత్రాలు కనిపిస్తాయి దక్షిణామూర్తులు. అన్ని రకముల మూర్తులు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా గోచరించారు. ఇక్కడ వశిష్ఠుల వారికి గోచరించిన మూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎంత వేదములు వల్లించినా ఎన్ని చెప్పినా కొన్ని బలీయమైనటువంటి సన్నివేశాలు కలిగినప్పుడు మనస్సు కదులుతుంది ఎవరికైనప్పటికీ కూడా. అందుకే అఘటన ఘటన పటీయసి మాయా అని చెప్పారు. మాయని దాటిపోయావని ఎవడు ధైర్యంగా చెప్పలేడు. అందుకు దేవతా నిరసనము సగుణ నిరసనం ఇచ్చాదులు వెంట వెంటనే చెయ్యరాదు. అవి చాలా భగవద్ అనుగ్రహం, దేవతానుగ్రహం లేనిది మనకేమి లభించం. యొక్క ఆ మహామాయ ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. అంత వశిష్ఠుడికి ఆయన ఇటువైపు విశ్వామిత్రుడు చేస్తున్న అకృత్యాలను కూడా తట్టుకున్నాడు మొట్టమొదట. ఆఖరికి ఆ వశిష్ఠుల వారి పుత్రులను అందరినీ కూడా చంపివేశాడు విశ్వామిత్రుడు తన శక్తితో. అప్పుడు వశిష్ఠుడు దుఃఖించేటండి. పుత్ర వ్యామోహం తగునా అంటే దుఃఖించాడు ఆయన. దుఃఖించడమే కాదు, ఆ వేదన ఎంత తీసుకుపోయిందంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆత్మహత్య ఎవడు చేసుకుంటాడండి? ఆత్మని విస్మరించిన వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. దేహమే ఆత్మనుకున్నవాడు చేసే పనిది. అప్పుడు ఆ వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక పర్వతం మించి దూకబోయాట. దూకబోతూ ఉంటే పొడమిలేమ కందుకమ్ము పట్టిన భంగి గ్రహించే అన్నాడు. భూదేవి ఆయన పట్టుకుందిట, బంతి పట్టుకున్నాడుక పట్టుకుందిట. ఎందుకంటే అలాంటి మహాత్ములు ఏదో ఒక ఉద్రేకం వల్ల చలిస్తే వాళ్ళ నాదుకోవడానికి ప్రకృతంతా సిద్ధంగా ఉంటుంది. అది అంతేగాని పడిపోతున్న వాళ్ళందరికీ భూదేవి పట్టుకుంటుందా అని ఎదురు చూడమని కాదు ఇక్కడ అర్థం. ఆ స్థితి అక్కడ అటువంటి వారికి అంటే సాధన బలంగా చేసేవాళ్ళు ఏదో పొరపాటున జారే సమయంలో తప్పకుండా భగవంతుడు ఆదుకుంటాడు అనడానికి ఇదొకటి మనకు మంచి ఉదాహరణ. గురువుల అనుగ్రహం చేత చెప్పుకున్న ఈ విషయములన్నీ కూడా గురుమండల రూపిణి అయినటువంటి ఆ తల్లికి సమర్పణ చేస్తూ సర్వం శ్రీ శివగురు చరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. శ్రీ దక్షిణామూర్తయే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం. దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. శ్రీ సాంబదేవాయ మంగళం. నమః పార్వతీ పదే హర హర మహాదేవ.
వందే శంభు మాపతిం.